Shrimad Bhagavatam, 5th canto, 5th chapter, text number 1. Given by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada. Recorded on October 23rd, 1976, in Vrindavan, India.
So we have discussed this verse yesterday. That this human karma body is meant for rectifying or purifying all of this. That they do not know, especially in the modern age, that this body is temporary and we living entities, we are eternal, and this is our bondage. So long we are within this material body, it is our bondage. Real life is eternal life without any birth, death, old age and disease.
శ్రీమద్ భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయం 1వ శ్లోకం. వృషభోవాచ నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజామ్యే తపో దివ్యం పుత్రకాయైన సత్వం శుద్ధ్యేది యస్మాత్ బ్రహ్మసౌఖ్యం త్వనంతం. వృషభదేవుడు తన కుమారులకి ఈ విధంగా చెప్తున్నాడు. ప్రియమైన పుత్రులారా, భౌతిక దేహాన్ని స్వీకరించినటువంటి జీవులందరూ కూడాను ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి బంధనాల్లో చిక్కుకొని ఉన్నారు. అందువల్ల ఈ జీవులు ఎవరైతే మానవ జన్మను పొంది ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంద్రియ భోగం కోసం విపరీతంగా కష్టించి శ్రమించడం అనేటువంటిది చేయకూడదు. ఎందుకంటే ఆ ఇంద్రియ భోగం అనేటువంటిది చివరికి అధమమైనటువంటి జంతు జన్మల్లో కూడా లభ్యమవుతుంది. మలం తినేటువంటి పందులు కానీ కుక్కలు కానీ వాటిల్లో కూడా ఈ ఇంద్రియ భోగం అనేటువంటిది లభ్యమవుతుంది. అందుకని మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడు ఏం చేయాలంటే దివ్యమైనటువంటి తపస్సును తీసుకుని పవిత్రమైనటువంటి భక్తియుత సేవలో నిమగ్నం కావాలి. ఆ విధంగా చేయడం వల్ల ప్రతి వ్యక్తి హృదయం పవిత్రమవుతుంది. అంతేకాకుండా శాశ్వతమైనటువంటి స్థానాన్ని, శాశ్వతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాడు. నిత్యము, ఆనందము, సంపూర్ణ జ్ఞానంతో నిండినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని శాశ్వతంగా ఎప్పటికీ అతను పొందగలుగుతాడు. శ్రీ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకం గురించి మనం నిన్న చర్చించాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. మానవ జన్మలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మన ఊనికిని పవిత్రం చేసుకోవడం, మన జన్మను పవిత్రం చేసుకోవడం, తప్పుల్ని సరిదిద్దుకొని జన్మను పవిత్రం చేసుకోవాలి. ఆ విషయం వీళ్ళు తెలుసుకోవట్లేదు. ముఖ్యంగా ఈ అధునాతన యుగంలో ఎవరు కూడా ఈ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవట్లేదు. శరీరం అనేటువంటిది ఇది తాత్కాలికమైంది. జీవులు అయినటువంటి మనం ఎవరైతే ఉన్నాయో మనం శాశ్వతమైనటువంటి వాళ్ళు. మనము శాశ్వతమైన జీవులు అయినప్పటికీ కూడా ఈ శరీరం అనేటువంటిది మనకు ఒక బంధకంగా కూర్చొనుంది. ఎంతవరకు అయితే మనం ఈ భౌతికమైన శరీరంలో ఉంటామో అంతవరకు మనం బందీలుగా ఉన్నట్టే లెక్క. నిజమైన జీవితం అంటే ఇది కాదు, శాశ్వతమైన జీవితం అంటూ వేరే ఉంది. ఏ విధమైన జన్మ లేకుండా, మృత్యువు లేకుండా, వృద్ధాప్యం లేకుండా, వ్యాధులు లేకుండా శాశ్వతమైన జీవితం అంటూ వేరే ఉంది.
Of knowledge that how one can live eternally without any disease, without any old age, and without any death, and without any birth. If there is birth, there is death. And between the two, birth and death, there is old age and disease. Where is that scientist who are trying to solve this problem?
ఈ విషయాల గురించి చెప్పేటువంటి విజ్ఞానం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడుంది? అలాంటి సైన్స్ ఎక్కడుంది? ఎన్నో విద్యా విధానాలు చెప్తున్నారు, కానీ వాటిలో ఎక్కడా కూడా ఈ విధమైన జ్ఞానాన్ని బోధించేటువంటి విభాగం ఏదీ లేదు. ఏమిటంటే జ్ఞానం ఎటువంటి వ్యాధులు లేకుండా, వృద్ధాప్యం లేకుండా, మృత్యువు లేకుండా, జన్మ లేకుండా శాశ్వతంగా ఆనందంగా ఎలా జీవించాలి అనే విషయాన్ని బోధించడానికి ఎక్కడ కూడా విభాగాలు లేవు. నిజంగా చెప్పాలంటే ఎక్కడైతే జన్మ అనేది ఉంటుందో అక్కడ మరణం తప్పనిసరిగా ఉంటుంది. ఈ జననానికి మరణానికి మధ్యలో వృద్ధాప్యము, వ్యాధులు. మరి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ఏ శాస్త్రవేత్త ప్రయత్నిస్తున్నాడు, ఏ శాస్త్రవేత్త దీని గురించి పరిష్కరిస్తున్నాడు చెప్పండి.
This is knowledge. They are making plans for so many things, but where is that plan to stop Jalavattu Jalabhati, Dukkha? That is not so easy. Therefore they have avoided it. They do not touch this point. They are making arrangement for temporary so-called happiness. That attempt is done even by cats and dogs. But that is not successful life. As several times told you, this is very silly.
అందుకనే భగవంతుడు కృష్ణుడే ఈ సమస్య మనకు అర్థం కాదని చెప్పి మన ముందు ఆయనే ఉంచుతున్నాడు ఈ సమస్యని. ఏమని? జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మ మృత్యు ముసలిధనం వ్యాధులు ఉన్న చోట దుఃఖాలు దోషాలే దర్శనమిస్తాయి. ఇదే జ్ఞానం. అయితే ఈ జ్ఞానాన్ని తెలుసుకోకుండా ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఎన్నో 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 రకాలైన పథకాలు, ప్రణాళికలన్నీ కూడా వేస్తున్నారు. కానీ ఈ పథకాలు కానీ ప్రణాళికలు కానీ బాగానే ఉన్నాయి, జన్మ మృత్యు ముసలితనము వ్యాధి వీటిని ఆపేటువంటి ప్రణాళిక ఏదైనా ఉందా అంటే అలాంటి ప్రణాళిక వేయడం అనేది అంత సులభం కాదు. అది వీళ్ళ వల్ల కాదు కూడా. అందుకని ఏంటంటే వాళ్ళు ఆ విషయాన్ని దాటవేస్తూ ఉంటారు. వాళ్ళు అసలు ఈ విషయం గురించి మాట్లాడిన కూడా మాట్లాడరు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఈ తాత్కాలిక ప్రపంచంలో తాత్కాలికమైనటువంటి సుఖం అనేటువంటి ఒక నామమాత్రపు సుఖాన్ని ప్రజలకి పరిచయం చేస్తున్నారు అంతే. కానీ అలాంటి ఏర్పాటు మనుషులకేముంది? కుక్కలు పిల్లలు కూడా ఇలాంటి ఇంద్రియభోగ సుఖానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఆ ఇంద్రియభోగం సుఖం కోసం చేసుకునేటువంటి ఏర్పాట్లతో కూడినటువంటి జీవితం నిజంగా విజయవంతమైనటువంటి జీవితం కాదు. ఈ విషయాన్ని నేను మీకు ఎన్నోసార్లు చెప్పున్నాను.
When Vishwamitra came to see Maharaj Dasharatha, it is etiquette, suppose a friend comes, we ask, how are you my friend, how things are going on? So similarly, when Dasharatha Maharaj inquired Vishwamitra, how are you? That how are you was not ordinary question. He inquired, Oi Vishtam Jagd, Punat Jagma Jayaya, the greatest saintly person says, they are engaged in devotional service. What is the purpose? The purpose is not some for material gain. The purpose is different. That was inquired by Dasharatha Maharaj. Oi Vishtam Jagd, Punat Jagma Jayaya, you are undergoing tapasya, austerities, for conquering over jiva. Jiva, that is very painful. But because we are mudhas, we have forgotten what is the painful condition.
నేను చాలాసార్లు చెప్పింది ఏమిటంటే వైదిక నాగరికత ఎలా ఉంటుంది చెప్పాను. వైదిక నాగరికతలో ఒక ఉదాహరణ, ఒకసారి విశ్వామిత్రుడు దశరథ మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు. దశరథ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా మనం కూడా ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు కనిపించినా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినా పరిచయాలు చేసుకున్నప్పుడు ఎలా మాట్లాడతాం మనం? చాలా సన్నిహితమైనటువంటి మిత్రుడు మీకు కలిశాడు, ఏం మిత్రమా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఇలా మనం అడుగుతాం అన్నమాట. అలానే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అని అడుగుతాం. అదేవిధంగా ఈయన కూడా ఎలా అడిగారంటే, అహిష్టం యత్ పునర్జన్మ జయాయ అని చెప్పి అడిగాడు. అక్కడ అడిగిన మాట ఏమిటంటే విశ్వామిత్రుడు, ఏమిటి, ఏం చేస్తున్నారు అని. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు అనేటువంటి మాట ఏదో సామాన్యమైన ప్రశ్న కాదు. ఇక్కడ దీనికి చాలా లోతైనటువంటి అర్థం ఉందన్నమాట, సామాన్యమైనటువంటి సాధారణ ప్రశ్న కాదు. ఎందుకనంటే గొప్ప గొప్ప సాధు మహాత్ములు కానీ భగవంతునికి శుద్ధ భక్తులు కానీ ఎప్పుడు భగవంతునికి భక్తియుతి సేవలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళ ప్రయోజనం ఏమై ఉంటుంది? అలాంటి వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళ ప్రయోజనం ఏమై ఉంటుంది? వాళ్ళ ప్రయోజనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భౌతికమైన లాభం అయితే ఉండదు, వాళ్ళ ప్రయోజనం వేరే ఉంటుంది. అందుకనే ఇక్కడ ఈ ప్రశ్న అడిగేటప్పుడు కూడాను ఉద్దేశం లోతైన అర్థంతో ఉందన్నమాట. అహిస్తం యత్ పునర్జన్మ జయాయ అని చెప్పి ప్రశ్న అడిగారంటే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటే అక్కడ అర్థం ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, మళ్లీ పునర్జన్మ అనేటువంటిది పొందకుండా ఉండే నిమిత్తం తపస్సులు రకరకాలైనటువంటి ధార్మికమైన నిర్వహణలు చేస్తున్నారా అని దాని అర్థం. ఏం చేస్తున్నారంటే అంటే ఆ పునర్జన్మ అనేటువంటిది అంత బాధాకరమైంది అన్నమాట. కాకపోతే మనం మూఢులం కాబట్టి పునర్జన్మ అనేటువంటిది ఎంత బాధాకరంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం.
We do not remember it. We do not remember. We had to pass through. We can simply imagine how it is painful to remain in the womb of the mother, packed up in a airtight bag, and hands and legs, you cannot move in. So, this is the tribulation of taking birth. And similarly, the tribulations of death, sometimes one remains in coma for months and he suffers so much. Sometimes he cries, actually tears come out. We cannot see, but we mean the body of the dying man is so much painful. This is called Janmamrityu. And old man, there are difficulties. And daddy, everyone is subjected to some kind of disease. We do not take account. So Yogi Sambhav is tracing on this point, my dear boy. Do not spoil your life living like cats and dogs. This is not meant for this life. This human form of life is meant for different purposes.
పునర్జన్మ ఎంత బాధాకరమైంది అనేటువంటిది మనం మర్చిపోయాం, పూర్తిగా మర్చిపోయాం. కానీ మనం అందరం కూడాను ఎన్నో ఎన్నోసార్లు పునర్జన్మ అనేటువంటిది తీసుకుని ఉన్నాం. ఆ విధానానికి మనందరం కూడా గురయ్యే బయటకు వచ్చాం మనం ఈ ప్రపంచంలోకి. కానీ ఆ విషయాన్ని, అది ఎంత బాధాకరమైంది అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత బాధాకరంగా ఉంటుందో తల్లి గర్భంలో ఆ అంధకారంలో గాలి కూడా చొరబడినటువంటి ఒక సంచిలో కాళ్ళు చేతులు కొంచెం కూడా కదపలేనటువంటి స్థితిలో, స్వేచ్ఛగా కదపలేనటువంటి స్థితిలో ఒక సంచిలో పడేసి కట్టుకట్టేసి ఎలా ఉంటుంది శిశువు యొక్క పరిస్థితి తల్లి గర్భంలో? ఆ విధంగా ఉంటుంది. మరి జన్మ తీసుకోవడానికి ఇంత తాపత్రయం ఉంటుందన్నమాట. జన్మ తీసుకోవడానికి మాత్రమే కాదు మృత్యువు కూడాను బోలెడంత తాపత్రయం ఉంటుంది. కొన్నిసార్లు చూడండి, మృత్యువుకి గురవడానికి ముందుగా కొన్ని నెలల తరబడి కోమాలో అపస్మారక స్థితిలో ఉండిపోతారు. ఆ అపస్మారక స్థితిలో జీవుడు ఎంత క్షోభ అనుభవిస్తాడో తెలుసా? కొన్నిసార్లు ఆ అపస్మారక స్థితిలో కోమలో ఏడుస్తాడు, కన్నీళ్ళు వస్తాయి. మీరు అప్పుడు యథార్థంగా కన్నీరు చూడొచ్చు. కానీ ఆ అపస్మారక స్థితిలో కోమలో ఉండే వ్యక్తి లోపల ఎంత క్షోభ అనుభవిస్తాడు అనేటిది మనకు బయటికి బాహ్యంగా పెద్దగా కనిపించదు. లోపల శరీరం లోపల మాత్రం ఆ మనిషి విపరీతమైన బాధను అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి వీటినే ఈ జన్మ మృత్యు అంటారు. జన్మ మృత్యు అంటే ఎంతో బాధాకరమైనటువంటివి. ఇక వృద్ధులు సంగతికి సరే సరే, ఎన్నో రకాలైన కష్టాలు పాపం వాళ్ళకి. ఎందుకనంటే వ్యాధి, వృద్ధాప్యం ఉందనంటే ఇక వ్యాధి. వ్యాధి వృద్ధులుగానే కాదు, ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక రోగానికి గురయ్యే ఉంటాడు. అయితే మనం ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవట్లేదు, మనం ఇవన్నీ పట్టించుకోవట్లేదు. అంచేతనే వృషభదేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు ఇవన్నీ పట్టించుకోవట్లేదు కంటే పట్టించుకోండి రా బాబు అని చెప్పి గట్టిగా నొక్కి చెప్తూ ఏమంటున్నాడు, ప్రియమైనటువంటి కుమారులారా, దయచేసి మీ జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకోకండి. కుక్కల్లాగా పిల్లుల్లాగా ఇంద్రియభోగం కోసం పరిగెట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. అలా నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే ఈ జీవితం ఉండేటువంటిది దానికోసం కాదు, ఈ మానవ జన్మ అనేటువంటిది విభిన్నమైన ప్రయోజనం కోసం నిర్దేశించబడి ఉంది.
దుర్లభం మానుషం జన్మం తదపి అధుర్వం అఫలం దాట్ ఇస్ హ్యూమన్ ఫార్మ్ బాడీ ఇస్ అబ్టైన్ ఆఫ్టర్ మెనీ మెనీ బర్త్ బహుళాం జన్మనాం అంతే బహు సంభవాంతి బహు సంభవ సంభవం లేదు బాధ లేదు బాధ. సో ఈ చూడ ఫర్గెట్ దిస్ ఎనీవన్ షుడ్ వెరీ సీరియస్ దాట్ ఈస్ సిబ్లింగ్స్ నాట్ దాట్ టు రిమైన్ పర్సన్ దట్ బిహేవ్స్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఫైటింగ్.
దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్ధధం అన్నారు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది, మానవ జన్మ అనేటువంటిది మనకి ఎన్నో 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 జన్మల తర్వాత లభించింది. ఇది బహునాం జన్మనామంతే, బహు సంభవం అంతే. బహు సంభవ సంభవం అనంటే ఏంటి, జన్మ మృత్యువు జన్మ మృత్యువు. ఎన్నో జన్మల తర్వాత మనకి విలువైన అరుదైన మానవ జన్మ లభించింది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయంలో చాలా తీవ్రంగా ఉండాలి. అలా తీవ్రంగా ఈ మానవ జన్మను ఎవరైతే తీసుకుంటారో అదే మానవ నాగరికత. అంతేగాని ఇంద్రియ భోగాల్లో పూర్తిగా మునిగిపోయేసి కుక్కల్లాగా పిల్లల్లాగా పొట్లాడుకుంటూ కలహించుకుంటూ ఉంటే మంచిది కాదు. అది మానవ జన్మలో చేయాల్సిన పని కాదు. అది
అచీవ్ దిస్ హైస్ట్ గోల్ ఆఫ్ లైఫ్ ఈ రిక్వైర్స్ తపస్స ఆస్టిలిటీ. ఇట్ ఈస్ నాట్ ఈజీలీ ఆబ్టైనబుల్. సో దట్ చైతన్య మహాప్రభు హాస్ టాట్ అస్ పిరాగతి సుమీచేన పరోగతి సహిష్ణుల అవానినా మానవేన కీర్తనీయ సదా. చైతన్య మహాప్రభు హ్యాజ్ రికమెండెడ్ పరం విజయతి శ్రీకృష్ణ సంకీర్తం సింపుల్ బాయ్. చైతన్య మహాప్రభు హ్యాజ్ రికమెండెడ్ నాట్ హోమ్ లీగల్ దిస్ ఈజ్ ది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ ఏజ్. కీర్తనాదేవ కృష్ణస్థ ముక్త సంగ పరం వై ఇఫ్ యూ పర్ఫెక్ట్లీ చాంట్ దిస్ హరే కృష్ణ మంత్ర కీర్తనాదేవ కృష్ణస్ నాట్ ఎనీ అదర్ నేమ్ బట్ కృష్ణ ముక్త సంగ యూ కెన్ బికమ్ ఫ్రీ from this material association or the contamination due to material contact. That is the special advantage of this age. This age, Kali Yuga, is full of faulty things. Kali Yuga is it is an ocean of faulty things. It is very, very difficult. Sadmandesha kutayo malo. A man is suffering from itches, what is called sores, all over the body. So when he shall be ointment, he should be deep in the ointment. This is the position. Similarly, how much we find out this is faulty, this is faulty, this is faulty. The life of the collision itself is faulty. Everything is faulty. So, but still, Krishna is so kind. He has given an opportunity that by chanting His holy name, one can become free from this faulty position. Kirtanadeva Krishnasva Mukta Svanga Parambaya. It is possible.
జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని మనం సాధించాలి అంటే తపస్సు కావాలి. తపస్సు లేనిదే మనకి జీవితంలో సర్వోన్నతమైన లక్ష్యాన్ని సాధించడం అనేటువంటిది అంత సులువుగా సాధ్యం కాదు. అందుకనే చైతన్య మహాప్రభు మనకేమి నేర్పించారు, తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. చైతన్య మహాప్రభు మనకు నిర్దేశించింది ఏమిటంటే పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్పన్నారు. కేవలం చైతన్య మహాప్రభు నిర్దేశించినటువంటి ఈ సూత్రాన్ని పాటిస్తే చాలు, జీవితంలో సర్వోన్నతమైన లక్ష్యాన్ని మనం సాధిస్తాం. చైతన్య మహాప్రభు ఏమి పరమ విజేత శ్రీకృష్ణ అనేటువంటి ఈ మాట ఏదో ఆయనకి ఇష్టం వచ్చినట్లో లేదా మనసుకు తోచినట్లో చెప్పలేదు. ఆయన చైతన్య మహాప్రభు చెప్పిన విషయం ఏంటంటే ఈ యుగానికే నిర్దేశించినటువంటి విధానం అది. కృతేయ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరంవ్రజేత్. మీరు గనక దయచేసి పరిపూర్ణంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసినట్లయితే కీర్తనాదేవ కృష్ణస్య జీవిత లక్ష్యాన్ని ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఇక్కడ జపం చేయాల్సింది ఏదంటే కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుడి యొక్క నామ సంకీర్తన చేయమంటున్నారు. వేరే ఏ ఇతర నామం కాదు, కృష్ణనామం చేయమంటున్నారు. ఎందుకనంటే కృష్ణుడి యొక్క నామాన్ని మీరు జపం చేయడం వల్ల అన్ని విధాలమైన భౌతిక సాంగత్యాల నుంచి మీరు పూర్తిగా విముక్తులవుతారు. భౌతిక సంబంధం వల్ల ఏర్పడినటువంటి అన్ని రకాల కల్మషాల నుంచి కూడా మీరు దూరం అవుతారు. ఇంకా చెప్పాలనంటే అసలు ఈ కలియుగానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనంగా చెప్పాలి. ఎందుకంటే ఈ యుగంలో కలియుగంలో ఎక్కడ చూసినా కూడా అన్ని దోషాలే కనిపిస్తాయి. కలవు దోషే నిధే రాజు. ఇది ఎలాంటిది అంటే కలియుగము దోషాల సముద్రం లాంటిది. చాలా చాలా కష్టం ఈ కలియుగంలో, చాలా కష్టమైనటువంటి విషయం. సర్వంగేఘ ఉపైద మాల. దీని అర్థం ఏంటంటే సర్వాంగ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఒంటి నిండా దురద ఉందంట. ఒంటి నిండా దురద ఉందంటే ఒళ్ళంతా దురదున్నప్పుడు లేపనం ఆయింట్మెంట్ తీసుకున్నాం, ఆయింట్మెంట్ ఎక్కడికి పోయాలి, ఎక్కడ పోయాలి, ఈయన తీసుకెళ్ళి ఆయింట్మెంట్లో ముంచేయాలి. ఇంకా అలానే ఉంటుంది అది. ఇప్పుడు పరిస్థితి, మన పరిస్థితి అది కలియుగంలో. ఎందుకనంటే మీరు ఇక్కడ ఎంతసేపు అని వెతుకుతారు, మీరు ఎంత వెతికితే అంత తప్పులు కనిపిస్తాయి. ఇది దోషమే, ఇక్కడ తప్పు ఉంది, అక్కడ తప్పు ఉంది, ఇందులో దోషం ఉంది. కలియుగంలో జీవితమే అసలు ఈ జన్మ రావడమే పెద్ద తప్పు. ఈ కలియుగంలో జన్మ తీసుకోవడమే పెద్ద దోషం. అంతా కూడా దోషమే కనిపిస్తుంది. కలవు దోషే నిధే రాజ. కానీ కృష్ణుడు ఎంతో కరుణమయుడు. మనకి ఆయన ఎంత సదవకాశం ఇచ్చాడు అని అంటే, ఆ కృష్ణుడు దివ్యనామాన్ని మనం జపం చేయడం వల్ల, కీర్తన చేయడం వల్ల ఈ దోషపూరితమైనటువంటి స్థితి నుంచి మనం బయటపడవచ్చు, తప్పుల నుంచి మనం దూరం కావచ్చు. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్, ఇది సాధ్యమవుతుంది అన్నమాట.
చైతన్య మహాత్ముడు మహావదాల అవతార్, ఈ ది డెలివరర్ ఆఫ్ ఆల్ ది ఫాలెన్ సోల్స్ హస్ గివెన్ అస్ దిస్ మచ్ తపస్సా ప్రిస్క్రిప్షన్. తపస్సా మచ్ బి దేర్ అండ్ దట్ ఈస్ వెరీ ఈజీ టు బి డన్ బై అస్, ఇట్ ఇస్ నాట్ వెరీ డిఫికల్ట్. వన్ హ్యాస్ టు బికమ్ వెరీ హంబుల్, దట్ ఈస్ ది ఫస్ట్ క్వాలిఫికేషన్. ప్రదాపతి సుమీచేన Sunicheva means you are the grass. That's why we trample over the grass. They do not protest. Tiradati Sunicheva. Karorati Sahishnuma. And tolerant, humbler than the grass and tolerant than the tree. The tree gives us all benefit. But in the term, we give the tree so much trouble. We snatch away the twigs, we snatch away the leaves, sometimes for our beer we cut down, but there is no protest. So these things have been taught by Chaitanya Mahaprabhu, Pinarupi Suni Chena, Parorupi Sahishnuna, Amadina Manadeva. Nobody should think himself that he is very prestigious person. Falsely, nobody is prestigious. Everyone should be humble. But these three, four things we should learn, and that is tamasa. And we should avoid the sinful activities, namely, no illicit sex, no meditating, no gambling, no intoxication. These are some of the positive and negative formulas given by Chaitanya Mahaprabhu. And if we follow this tapasya and chant Hare Krishna, then our life is sincere.
Andukane Chaitanya Mahaprabhu మహావదన్య అవతార అంటే అత్యంత కరుణ కలిగినటువంటి అవతారంగా ఈ కలియుగంలో అవతరించారు. చైతన్య మహాప్రభు పతిత పావనులు అంటే అర్థం పతితుల్ని కూడాను అధముల్ని కూడాను ఉద్ధరించేటువంటి మహాకరుణ కలిగినటువంటి అవతారం చైతన్య మహాప్రభు. మనకిచ్చినటువంటి తపస్య చాలా చాలా సులువైనటువంటిది, కాస్త మనం దృష్టి పెట్టి పాటించాల్సింది. చైతన్య మహాప్రభు మనకిచ్చినటువంటి తపస్య విధానం ఏమిటంటే, అసలు తపస్సు అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఏం చేయాలన్నా జీవితంలో తపస్సు లేకపోతే కుదరదు. చైతన్య మహాప్రభు మనకిచ్చినటువంటి తపస్సు చాలా సులభంగా మనం పాటించవచ్చు, అది కష్టం కూడా ఏమీ కాదు. ఏమిటా తపస్సు అనంటే, ప్రతి వ్యక్తి కూడా వినయంగా ఉండాలి, ఇది మొట్టమొదటి కావలసిన అర్హత. తృణాదపి సునీచేన, సునీచేనంటే గడ్డి పూస కన్నా కూడా వినయంగా అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మీరు గడ్డి పూస మీద అడుగు వేస్తారనుకోండి, అది ఎంతో వినయంగా తలదించుతుంది, అంతేగాని అది ఎదురు తిరగదు. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున, సహనం కలిగి ఉండాలి. గడ్డి పూస కన్నా వినయం ఉండాలి, వృక్షం కన్నా సహనం ఉండాలి, వృక్షం కన్నా ఓర్పును కలిగి ఉండాలి. చెట్టు చూడండి, మనకి అన్ని ప్రయోజనాలు ఇస్తుందా? మళ్ళీ తిరిగి దానికి మనం ప్రతిఫలంగా ఏమిస్తున్నాము? ఇబ్బందులు ఇస్తున్నాం. అది మనకి ఎంత ప్రయోజనం ఇస్తుంటే మనం దాన్ని ఇబ్బంది పెడుతున్నాం. దాని కొమ్మలు నరికేస్తాం, ఆకులు కోసేస్తాం, ఇంధనానికి అవసరం అయితే మొత్తం చెట్టు చెట్టు నరికేస్తాము. కానీ అదేమి ఎదురు తిరగడం లేదే. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చైతన్య మహాప్రభు మనకు నేర్పిస్తున్నారు, నేర్చుకోమని చెప్పి చెప్తున్నారు. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన. ఎవరు కూడా అనుకోకూడదు నేను ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను, చాలా గొప్ప స్థానంలో ఉన్నాను. అది మిథ్యా అవగాహన, తప్పుడు అవగాహన. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిజంగా ఎవరు గొప్పవాళ్ళు కాదు. కానీ ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు నేను గొప్పవాడిని మిగతా వాళ్ళ కంటే అని చెప్పేసి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో వినయంగా ఉండాలి. తర్వాత ఇలా ఈ 3-4 విషయాలు చెప్పారు చైతన్య మహాప్రభు. ఈ 3-4 విషయాలు ఏవైతే ఉన్నాయో, గడ్డిపోస కన్నా ఎక్కువ వినయాన్ని కలిగి, వృక్షం కన్నా ఎక్కువ ఓర్పును కలిగి, ఇతరులను ఎప్పుడు కూడా గౌరవిస్తూ, ఇతరుల దగ్గర ఎలాంటి గౌరవాన్ని కూడా ఆశించకుండా ఉంటే అదే మనం ఈ కలియుగంలో చేయదగినటువంటి తపస్య. ఈ తపస్సు చేయడం మనం నేర్చుకోవాలి. తర్వాత కొన్ని పాపపూరితమైన కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని త్యజించాలి. ఏమిటవి అనంటే వ్యభిచారమని, మాంసభక్షణ అని, జూదమని, మత్తు పానీయాలని, ఇలాంటి వాటన్నింటినీ కూడాను పూర్తిగా దూరంగా ఉంచాలి. ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చేశారంటే చేయవలసినటువంటివి కొన్ని చెప్పారు, చేయకూడనటువంటివి కొన్ని చెప్పారు, నేర్చుకోవాల్సినవి కొన్ని చెప్పారు, వదిలిపెట్టాల్సినవి కొన్ని చెప్పారు. మనం గనక ఇది పాటిస్తే అదే తపస్సు. ఇలాంటి తపస్సును పాటిస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని గనక జపం చేస్తున్నట్లయితే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అప్పుడు మన జీవితం విజయవంతం అవుతుంది.
Life is successful means, it is stated here, sattam siddhi jasmat brahma soktam tamantam. Where everyone of us, we are after happiness, sukham. From sukham it has come sukham. But happiness, if we want to continue our eternal life, then we require eternal happiness. Without happiness, our life is not worth. Anandamaya Vyasa. Everyone should be happy, anandamaya. That is spiritual world. Ananda Chinvaya Rasa Pratibhavita Vi. There is life, ananda chinmaya, not jalana. This is jalana. In the material world, the material happiness is jala. There is no life. But there is a place which is full of eternal happiness. So this life should be engaged for that purpose, not to fight like cats and dogs. That is not very credit. Credit means ruining one's life. If one fights like cats and dogs, he becomes cats and dogs. Nature's law is very strict. So one should be very careful. Not to become like cats and dogs, but to become very humble, humbler than the grass and tolerant of the tree. Omani now, everyone wants that I am very honorable man, prestigious man, and you should respect me. That is our material disease. I do not want to respect you. But you do offer me respect. This is the position. Therefore our sister is to call another Vaishnava as Prabhu. Sir, you are Prabhu, you are master. But you call Prabhu, but I think, no, you are not Prabhu, I am Prabhu, you are servant. This cheating process will not help us. Actually, we should believe that he is Prabhu. He is servant of Krishna. Therefore he is my guru. This is Vaishnavanya.
జీవితం నిజంగా విజయవంతం కావడం అంటే దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారు. సుద్యేద్ యస్మాద్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. మనమంతా కూడా, మనలో ప్రతి ఒక్కరు కూడా ఆనందం నాకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. సుఖం, ఈ సుఖం అనే పదం నుంచి సౌఖ్యం అనేటువంటి పదం వచ్చింది. ఆ ఆనందం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మనం నిజంగా శాశ్వతమైన జీవితాన్ని కోరుకునే వాళ్ళమైతే పొందాలనుకునే ఆనందం కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలనుకోవాలి. ఆ శాశ్వతమైన ఆనందాన్ని పొందాలనే ఉద్దేశం లేకుండా గనక ఉన్నట్లయితే జీవితం అనేటువంటిది విలువ లేకుండా ఉండిపోతుంది. ఆనందమయోభ్యాసాత్ అని చెప్పి మనకి వేదాంత సూత్రం చెప్తుంది. దాని అర్థం అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఆనందమయ, అందరూ ఆనందంగా ఉండేటువంటిది ఆధ్యాత్మిక జగత్తులో అలానే ఉంటారు. ఆనంద చిన్మయ రస ప్రతిభావిస్తాభిస్, ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిస్ తాబిర్య ఏవ నిజరూప తయాగళాభి. అక్కడ జీవితం ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని యొక్క సన్నిధానంలో ఆనంద చిన్మయ రస అంటే శాశ్వతమైన దివ్యమైన ఆనందం ఉంటుంది. అంతేగాని జడానందం కాదు. ఇక్కడ మనకు అనిపించేటువంటిది జడానందం, ఈ ప్రపంచంలో మనం పొందేటువంటిది జడానందం. జడానందం అనంటే ఇక్కడ ఏమాత్రం జీవం లేనటువంటిది అని అర్థం. మనం ఇక్కడ బయటి భౌతిక జగత్తులో పొందే జడానందంలో ఎటువంటి జీవము లేదు. కానీ శాశ్వతమైనటువంటి సంపూర్ణమైన ఆనందం ఉండేటువంటి ప్రదేశం ఒకటి ఉంది. ఆ ప్రదేశానికి వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ శాశ్వత ఆనందం కలిగేటువంటి ప్రదేశానికి వెళ్లే ప్రయత్నం చేస్తేనే ఈ మానవ జన్మకు ఒక ప్రయోజనం అంటూ ఉంటుంది. అంతేగాని మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా కుక్కల్లాగా పిల్లలాగా కొట్లాడుకుంటూ ఉంటే, కలహించుకుంటూ ఉంటే అదంత లాభదాయకం కాదు. ఒకవేళ ఆ విధంగా కలహించుకున్నా కూడా అందులో లాభం ఏముంటుందో తెలుసా? వ్యక్తి జీవితం నాశనం అయిపోతుంది, అదే లాభం. అందుకని ఎవరైతే అలా కుక్కలాగా పిల్లులాగా ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారో వాళ్ళు ఏమవుతారంటే తర్వాత ఆ కుక్కలు ఆ పిల్లులే అవుతారు. అదేమిటి అంటారేమో, ప్రకృతి నియమం చాలా చాలా నిక్కచ్చిగా నిర్దిష్టంగా ఉంటుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అంటే మళ్ళీ తర్వాత జన్మలో కుక్కల్లాగా పిల్లులాగా అవ్వకుండా ఉండే విధంగా. ఎందుకనంటే చైతన్య మహాప్రభు మనకు బోధించినటువంటి సూత్రాలను మనం పాటిస్తే ఎప్పుడు కూడా వినయంగా ఉండడం, గడ్డిబోస కన్నా ఎక్కువ వినయంగా ఉండాలి, వృక్షం కన్నా ఎక్కువ ఓర్పును కలిగి ఉండాలి. తర్వాత అమానీన, ప్రతి ఒక్కరు మామూలుగా ఏం కోరుకుంటారండి, నేను చాలా చాలా గౌరవనీయమైనటువంటి వ్యక్తిని, చాలా పేరు ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తిని, అందుకని అందరూ నన్ను గౌరవించాలి, ప్రతి ఒక్కరూ నాకు చాలా మర్యాద ఇవ్వాలి. ఇది మనకున్నటువంటి భౌతికమైనటువంటి రోగం. ఏమిటా రోగం అంటే, నేను మిమ్మల్ని ఎవరిని కూడా గౌరవించను, మీలో ఏ ఒక్కరికి కూడా నేను మర్యాద ఇవ్వను, కానీ మీ అందరూ మాత్రం నాకు మర్యాద ఇవ్వాలి, అందరూ నన్ను గౌరవించాలి. ఇది భౌతికమైనటువంటి రోగం. అయితే ఇది ప్రస్తుతం జీవుడికి పరిస్థితి ఈ విధంగా ఉంది. అందుకనే మన పద్ధతి ఏమిటంటే, మన వైష్ణవ పద్ధతి ఏమిటంటే, మన వైష్ణవ పద్ధతిలో ప్రతి ఒక్కరిని మనం ప్రభు అని చెప్పి పిలుస్తాం. అంటే అయ్యా, లేకపోతే యజమాని, లేకపోతే ప్రభు అనే అర్థం వచ్చినట్టుగా పిలుస్తాం అన్నమాట. అందుకే మన వైష్ణవ పద్ధతిలో ప్రభు అని పిలుస్తాం. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే, మనం ప్రభు ప్రభు అని పిలిచి లోపల నేను మాత్రం ఏయ్ నువ్వు కాదురా ప్రభు, నేను ప్రభు, నేను ప్రభు, నువ్వు సేవకుడివి అని చెప్పి కనుక అనుకుంటున్నావు అనుకోండి, అదేమవుతుందనంటే మోసం అవుతుంది. ఇలాంటి మోసపూరితమైన విధానాలు నిజంగా మనకు సహాయపడవు. యథార్థం ఏంటంటే, నిజంగానే మనం ప్రభు అంటున్నామంటే అది లోపల నిజంగానే ఆ విశ్వాసం ఉండాలి. ఏమిటి ఆ విశ్వాసం అంటే, ఈ వ్యక్తి కృష్ణుడి సేవకుడు, కృష్ణుడికి సేవ చేస్తున్నాడు, అతను కృష్ణుడికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఇతను నాకు ప్రభువు అని లోపల మనకు నిజంగా నమ్మకం ఉండాలి. అప్పుడు మనం ఈ మోసం నుంచి బయటపడతాం. ఇది వైష్ణవ మనోభావం అంటే ఇలా ఉంటుందన్నమాట. వైష్ణవుడు ఇలా ఆలోచిస్తాడు, ఇది వైష్ణవతత్వం. గోపీ భాతృ పద కమలయోర్ దాస 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 దాసాను దాస. ఎవరైతే నిజంగా కృష్ణుని సేవించేటువంటి గోపికల యొక్క పాదపద్మాల చెంత దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసాను దాసుడు కావాలని అనుకుంటాడో అతను నిజంగా ప్రభు. చైతన్య చరితామృతం మధ్యలో చెప్పబడింది. అలా కాకుండా ఎవరైనా సరే మిథ్యాభావంతో నేనే ప్రభువుని, నేనే ప్రభువుని అని చెప్పి భావిస్తున్నాడు అనుకోండి, ఆయన జీవితం నాశనం అయిపోయినట్లే. అందుకని మనం ఏదైతే ఈ పదాన్ని భక్తుల మధ్య మనం ఉపయోగించేటప్పుడు, మన మధ్య ప్రభు ప్రభు అని చెప్పేసి మనం పిలుచుకునేటప్పుడు నిజంగా దానిలో ఆ పిలిచే దాంట్లో ఆ అర్థం భావన ఉండాలి. నేను నిజంగా నీ సేవకుండే, నువ్వు నిజంగా నా యజమానివే అనే భావన ఉండాలి. ఆ భావనను మనం అలవాటు చేసుకోవాలి. అది అందుకనే ప్రభు ప్రభు అని పిలవడమే కాకుండా ప్రత్యక్షంగా దానిని మనం ప్రదర్శించాలి కూడా. ఈ భావన ప్రదర్శించాలి. దీనినే తపస్సు అని చెప్పంటారు. ఏమిటి తపస్సు అంటే, ఇవన్నీ కూడాను మనం నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఆచరించడం. ఇలాంటి తపస్సు అనేటువంటిది లేకపోతే జీవితంలో ఆ జీవితం ఎప్పుడు కూడాను బద్ధస్థితిలోనే ఉంటుంది తప్ప ఆ బద్ధస్థితి నుంచి బయటికి పడలేదు. పడాలనుకున్నా కూడా సాధ్యం కాదు.
I become free from this material condition. No, that is not possible. One has to undergo tapasya. Just like if you are diseased, you have to undergo some tapasya. Let's say first of all you go to a medical man, immediately he charges 10 rupees, 20 rupees. In our country, in your country it is more. No doctor's charge is less than $10. $10 means in our system it is 90 rupees. So who can pay 90 rupees in this country? That is the minimum charge when there is medicine. So you have to pay it because you have the disease. And you have to earn this money with hard labor. So to cure your disease, you have to undergo some penances, some austerities. This is an ordinary. And according to the gravity of the disease, you have to pay more, which you may not have. You have to gather, you have to borrow, you have to beg. So these stimulations are called tamasya.
ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో చేయవలసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా మనం చేసేద్దాము, చివరికి వచ్చేసరికి అప్పుడు పాపాలన్నీ కూడా నివృత్తి చేసుకునేదానికి మనం ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అందువల్ల ఒకవైపున తప్పులు చేసేస్తూ ఇంకోవైపు నీ భౌతికమైన స్థితి నుంచి బయటపడాలనే ప్రయత్నం చేద్దామంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రతి వ్యక్తి కూడాను తపస్యకు లోను కావాల్సిందే. ఎందుకంటే అలా ఖచ్చితంగా తపస్సుకు ప్రతి వ్యక్తి కూడా లోను కావాలని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకు మీకు గనక ఏదైనా సరే ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఏం చేయాలి? అప్పుడు కొంత తపస్సుకు మీరు గురి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటి ఎలా ఉంటుందో చూడండి. ఆరోగ్యం బాగలేదు, జబ్బు చేసింది, వైద్యం దగ్గరికి వెళ్ళాలి. వైద్యం దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే ఏమంటాడు? 10 రూపాయలు 20 రూపాయలు అంటాడు. ఇక్కడ మా దేశంలో, మీ దేశంలో అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది. ఎవరు కూడా ఇక్కడ మీ దేశంలో వైద్యులు $10 కన్నా తక్కువ తీసుకోరు, $10 పైనే. కానీ $10 అంటే అక్కడ మా దేశానికి వచ్చేసరికి భారతదేశంలో 90 రూపాయలు. మరి నిజంగా చెప్పాలంటే 90 రూపాయలు అంటే ఇప్పుడు ఈ దేశంలో నిజంగా $90 లెక్కేసుకుని $90 నిజంగా ఎవరు చెల్లించగలుగుతారు చెప్పండి? కానీ అది కనీసం వైద్యానికి వెళ్ళగానే చెల్లించాల్సిన మూల్యం అనమాట, కనీసం మూల్యం. ఆ డబ్బు చెల్లించిన తర్వాత మళ్ళీ ఔషధం గురించి మాట్లాడాలి. మళ్ళీ ఔషధానికి మళ్ళీ వేరేగా ఉంటుంది మూల్యం, దానికి వేరేగా మళ్ళీ ధనం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మరి మనం చెల్లించుకోక తప్పుతుందా అంటే చెల్లించాలి, ఎందుకంటే రోగం వచ్చింది కాబట్టి చెల్లించాల్సింది. మరి చెల్లించాలంటే ధనం కావాలి, ధనం కావాలంటే మరి సంపాదన చేయాలి, సంపాదన చేయాలంటే తీవ్రంగా శ్రమించాలి. అంటే చూడండి, మీ రోగాన్ని నయం చేసుకోవడానికి మీరు కొంత తపస్సు గురి కావాల్సిందే, కొంత తీవ్రమైన పరిశ్రమ చేయాల్సిందే. నేను ఒక సామాన్యమైనటువంటి విషయం గురించి చెప్తున్నాను. ఇక రోగం యొక్క స్థితిని బట్టి, రోగం బాగా ముదిరిపోయింది, తీవ్రమైనటువంటి ప్రాణాంతక రోగం వచ్చిందనంటే ఇంకప్పుడు ఎక్కువ ధనం చెల్లించాల్సి ఉంటుంది. అంత ధనం చెల్లించడానికి ఆ ధనం మీ దగ్గర లేకపోవచ్చు. మరి ఇంక ధనం లేదంటే ఇంకేం చేయాల్సింది? చేయాల్సింది ఏముంది? ఇంకా అప్పు చేయాలి, లేదా అర్థించాలి, మళ్ళీ ఆ అప్పులు తీర్చాలి. ఈ విధంగా ఏంటంటే ఈ తాపత్రయాలు అనేటువంటివి చాలా ఉన్నాయి ఈ జీవితంలో. దీన్ని తపస్య అని చెప్పేసి అంటారు అన్నమాట.
Just for curing our organic disease, we have to pay to the doctor, pay for the medicine, and then we have to starve also. We cannot take anything, so many things forbidden. So these activities is called tapasya, denial, self-denial. So we should learn it. If we want to utilize this body, same man, then you should learn tapasya. Tapasya is wrong. And this tapasya, what is the purpose of tapasya? Tapasya is you and God. Just like a man walking on the street, pulling a chola. What is the purpose? He gets 5 or 10 degrees, whole day working like an ass. That is also tapasya. Tapasya means labor. So if he thinking I will get 10 degrees by working, we cannot pull it. The load is so heavy, still somewhere or other. That is also tapasya. A scientist discovering something, he has to work very hard, make experiment, so many things. That is also tapasya, but not that kind of tapasya. That kind of tapasya is not required. Tapo-vibham. You are working hard for maintaining your body and soul together. You have to work hard. But here, that hard work should be for self-realization. Divine contact, that is called Vibham. Vibham is explained in the Bhagavad Gita. Janma karma so Vibham. If you simply take little trouble to understand Krishna, that tapasya requires. To read Krishna's instruction, Bhagavad Gita, Srimad Bhagavatam, and try to understand Krishna. Because that tapasya, if you take little painful. It is not painful, it is very pleasing. But we avoid it. We think it is painful. Who is going to read books? We are meant for selling books, not for reading books. This is not good. We should read also. That is purpose.
మీరు గమనించండి, ఒక వ్యాధి వస్తే దానికోసం మనం ఎంత తపస్సు గురి అవ్వాల్సిందో ఒకసారి తెలుసుకోండి. ఒక వ్యాధిని మనం నయం చేసుకోవాలంటే దానికి వైద్యునికి చెల్లించాలి, మళ్ళీ ఔషధానికి ధనం చెల్లించాలి, మళ్ళీ ఇన్ని చోట్ల మనం ధనం చెల్లించాల్సిన తర్వాత మళ్ళీ మనం ఆకలితో పశువులు ఉండాలి, ఏది పడితే తినడానికి ఉండదు, పథ్యం పాటించాల్సి ఉంటుంది. చూడండి, ఎన్నో విషయాలు, ఈ విధంగా ఎన్నో విషయాలు అక్కడ తీయించాల్సి ఉంటుంది. ఎన్నో ఆహార పదార్థాలు తీసుకోకూడదు, ఎన్నో విషయాలు చేయించాల్సి ఉంటుంది. కాబట్టి అంటే ఇది తపస్య అంటే. తపస్య అంటే తిరస్కారం. ఏం తిరస్కారం? స్వీయ తిరస్కారం, స్వతహాగా నాకు నేనే వద్దనడం. దీన్ని మనం నేర్చుకోవాల్సింది. మనము ఈ శరీరాన్ని ఇంగిత జ్ఞానం కలిగినటువంటి, సరైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్న వాళ్ళమే అయితే తపస్సు అనేటువంటిది జీవితంలో నేర్చుకోవాలి. ఆ తపస్సు అంటే ఎలాంటిది అని అంటే తపో దివ్యం. ఎలాంటి తపస్సు అనంటే ఇది ఈ చేసేటువంటి తపస్సు యొక్క ప్రయోజనం ఏమిటయ్యానంటే, ఇప్పుడు తపస్సు అనంటే మీ అందరికీ కూడా నేను తెలియజేశాను, ఇది దివ్యమైన ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది, తపో దివ్యం. ఇప్పుడు తపస్సు అనేటువంటిది మీ అందరికి కూడా తెలుసు తపస్సు అంటే ఎలా ఉంటుంది అనేది. ఒక ఉదాహరణ చెప్తాను. వీధిలో బండివాడు ఉన్నాడు. అతను రోజంతా కూడా బండి లాగుతూ ఉంటాడు. ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి? రోజంతా బండి లేకపోతే ఏదో ఒక 5-10 రూపాయలు వస్తాయనేసి. రోజంతా అతను గాడిదలాగా వెట్టి చాకరీ చేసి బండి లాగితే రోజు మొత్తంలో చివరిలో 5 రూపాయలు 10 రూపాయలు వస్తాయి అన్నమాట. కానీ అంతసేపు ఎంత పరిశ్రమ చేస్తున్నాడు అతను, అదే తపస్సు అంటే. తపస్సు అంటే విపరీతమైన పరిశ్రమ. ఆయన అనుకుంటున్నాడు ఏమని, నేను గనక రోజంతా ఇలా కష్టపడి బండి లాగితే నాకు 10 రూపాయలు చేతికి కనిపిస్తాయి. అందువల్ల అతను బండి లాగుతున్నాడు రోజంతా కూడా. ఒక్కోసారి బరువు చాలా భారీగా ఉండొచ్చు, లాగడానికి బాగా కష్టంగా ఉండొచ్చు, అయినా కూడా బండి లాగుతూ వెళ్తాడు. ఇదే తపస్సు అంటే. శాస్త్రవేత్త ఉన్నాడు, ఏదో కనిపెట్టాలని చెప్పేసి ప్రయత్నం, దానికోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు అన్నమాట, చాలా చాలా కష్టపడుతున్నాడు. ఆ ప్రయోగశాలలో కూర్చుని ఎన్నెన్నో ప్రయోగాలు చేసుకుంటూ కూర్చున్నాడు, ఎన్నో విషయాలు. ఇది కూడా తపస్సే మరి. అయితే ఇక్కడ మనం మాట్లాడేటువంటి తపస్సు ఏదైతే ఉందో ఇది ఇలాంటి తపస్సు కాదు. మనం మాట్లాడే తపస్సు ఏమిటనంటే దివ్యమైనటువంటి తపస్సు. ఇలాంటి భౌతికమైనటువంటి సుఖాన్ని, భౌతికమైన లాభాన్ని పొందడం కోసం చేసే తపస్సులో మనకు అక్కర్లేదు. తపో దివ్యం. మీరు మీ శరీర పోషణ కోసం అని చెప్పేసి శరీరాన్ని ఆత్మని ఒకచోట కలిపి ఉంచడం కోసం అని చెప్పి, అంటే దేహాత్మ పోషణ చేయడం కోసం అని చెప్పి కష్టపడి పనిచేస్తున్నారు. మీకు కాదనట్లేదు, కష్టపడి పనిచేయాలి, నేను అది ఎప్పుడు కాదనట్లేదు. కానీ నేనేమంటున్నానంటే దేహ పోషణ కోసం మనం ఎంత కష్టపడుతున్నామో దానికన్నా ఇంకా ఎక్కువ కష్టపడాలి ఆత్మసాక్షాత్కారం పొందడం కోసం, భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవడం కోసం. అలా కష్టపడితే దాన్ని దివ్యమైనటువంటి తపస్సు అంటాం. ఇక్కడ దివ్యమైనటువంటి విషయాన్ని భగవద్గీతలో కూడా వివరించారు. జన్మ కర్మ చమే దివ్యం అని చెప్పేసి అన్నారు భగవద్గీత 4:9. మీరు దయచేసి అందరూ కూడా కష్టపడి కొంచెం కృష్ణుడి కోసం కష్టపడి కృష్ణ అర్థం చేసుకోవడానికి కొద్దిగా శ్రమ పడితే చాలు, మరి ఆ మాత్రం తపస్సు అనేటువంటిది కావాలి. కృష్ణుడి యొక్క సూచనలు ఏమున్నాయి, కృష్ణుడు చెప్పిన ఉపదేశాలు ఏమన్నాయి చదవాలి. భగవద్గీత, శ్రీమద్ భాగవతం అవన్నీ చదవాలి. చదివిన తర్వాత వాటి ద్వారా కృష్ణుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మరి అలా అవన్నీ చదివి వాటి ద్వారా కృష్ణుని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం తపస్సే. కొంచెం బాధాకరంగానే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అసలు ఏం బాధ ఉండదండి, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ మనం అది వద్దని చెప్పేసి ఎప్పుడు దాన్ని దాటవేస్తుంటాం కదా, అందుకు అది బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకుంటాం అనమాట, చాలా బాధగా అనుకుంటాం, బా ఎవరు చదువుతాడయ్యా ఈ పుస్తకాలన్నీ, అమ్మమంటే చెప్పు అమ్మేస్తాం. పుస్తకాలు ఉండేది అమ్మడానికి కానీ చదవడానికే ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటాం, అది మంచిది కాదు. మనం వాటిని బాగా చదవాలి కూడా. అసలు ఆ చదవడమే నిజమైనటువంటి తపస్సు.
That simply our books are meant for selling. No, it is meant for reading also. If we read regularly, at least 2 hours, 3 hours, that is tapasya. Tapasya, to understand spiritual position, my spiritual position, Krishna's spiritual problem. So, that is tapasya.
దీని ఏమన్నారంటే, ఈ గ్రంథాలను బాగా చదివేటువంటి విషయాన్ని స్వాధ్యాయ అని చెప్పన్నారు. ఆ స్వాధ్యాయం చేయడం కూడాను జీవితంలో ఒక తపస్సే. దయచేసి మీరెవరు కూడాను పుస్తకాలు ఉండేటువంటిది కేవలం అమ్మడం కోసమే అని చెప్పి భావించొద్దండి. అవి అలా ఉద్దేశించబడ్డవి కావు. పుస్తకాలు ఉండేది చదవడం కోసం ఉద్దేశించబడి ఉన్నాయి. మీరు రోజు కూడా చక్కగా మన గ్రంథాలు చదివితే కనీసం 2 గంటలు 3 గంటలు అదేం పెద్ద తపస్సు, తపో దివ్యం. కానీ ఎందుకు ఆ పుస్తకాలు ఆ విధంగా చదవాలనంటే, ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకోవడానికి. ఎవరి ఆధ్యాత్మిక స్థితి? నీ ఆధ్యాత్మిక స్థితి, కృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక స్థితి అర్థం చేసుకోవడానికి పుస్తకాలు బాగా చదవాలి. అదే పెద్ద తపస్సు.
Working like cats and dogs, like an animal, then you have to undergo tapasya.
అలానే ఇంకా చాలా తపస్సులు ఉన్నాయి. తెల్లవారుజామున నిద్రలేవడం అది కూడా ఒక తపస్సే, అది కూడా ఒక తపస్సే. అంతేగాని రోజు కూడాను ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి గంట తీసుకొచ్చి డంగ్ 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 లేవండి నిద్ర మెలుకోండి అని చెప్పడం, ఉండవయ్యా నేను నిద్రపోతున్నాను అనని, ఇవన్నీ కాదు. ఇవన్నీ మనం అంగీకరించాలి. తపస్య అనేటువంటిది జీవితంలో అంగీకరించాలి. దాన్ని మనం దాటవేయడానికి లేదు, తపస్సు నిరోధించలేము మనం. నిజంగా మనం ఈ శరీరము కుక్కల్లాగా పిల్లుల్లాగా కష్టపడకూడదు అని గనక కోరుకునేవాళ్ళమైతే, నిజంగా ఈ శరీరం అనేటువంటిది తుచ్చమైన ఇంద్రియ భోగానికి ఉపయోగపడకూడదు అనుకునేవాళ్ళమైతే, జంతువుల్లాగా ఖచ్చితంగా మనము తపస్సును తీసుకోవాలి మానవ జన్మలో. అది కూడా చాలా సరళమైనటువంటి సులభమైనటువంటి తపస్సు ఇది. శ్రీమద్ భాగవతంకి శీల ప్రభుపాదికి జై గౌర్ ప్రేమనందే హరి హరి బో.
గంధరాశ్రీమద్ భాగవతంకి, గంధరాశ్రీమద్ భగవద్గీతకి, శిష్యి రాధా గోవింద సఖ్యంద శిష్య గిరిరాజుకి, శిష్యి పద్మావతి బాలాజీ భగవానికి, శిష్య లక్ష్మీ నరసింహస్వామికి, శిష్యి చైతన్య చంద్ర మహాప్రభుకి, గోమాతకి, శ్రీ ప్రభుపాదకి, తాగౌ